ಸಚ್ಚಿದಾನಂದರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತಿಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಜೈಮಿನಿ ಮಹರ್ಷಿ ಧರ್ಮಪಕ್ಷುಲನು. ಜೀವುಡು ಮಾತೃಗರ್ಭಂಲೋ ಎಲ್ಲ ಪ್ರವೇಶಿಸ್ತಾಡು, ಎಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುತ್ತಾಡು, ಎಲ್ಲ ಪೆರುಗುತ್ತಾಡು, ಎಲ್ಲ ಜನ್ಮಿಸ್ತಾಡು, ಜನ್ಮಿಸಿದ ತರ್ವಾತ ಏ ಕರ್ಮಲು ಚೇಸಿ ಏ ಕರ್ಮಮುಲಕು ತಗಿನ ಫಲಿತವರು ಎಲ್ಲ ಅನುಭವಿಸ್ತಾಡು. ಈ ಜೀವ ಆವಿರ್ಭಾವ ಮೃತ್ಯು ಸುಕೃತಿ ದುಷ್ಕೃತಿ ವಿಶೇಷಾಲನ್ನೇ ವಿವರಿಸಮರು ಅಡಿಗಾಡೆ. ಆವಿರ್ಭಾವ ತಿರೋಭಾವೌ ಭೂತಾನಾಂ ಯತ್ರ ಸಂಸ್ಥಿತೌ ಕಥಂ ಸಂಜಾಯತೆ ಜಂತುಹು ಕಥಂ ವಾ ಸ ವಿವರ್ಧತೆ. ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿಕಿ ಆವಿರ್ಭಾವಮು ತಿರೋಭಾವಮು ಅನ್ನೋ ರೆಂಡು ಉಂಟಾಯಿ. ಆವಿರ್ಭಾವಮು ಅಂತೇ ಪುಟ್ಟುಟ, ಪುಟ್ಟಡ ಉಂದಿ ಅಂತೇ ಪೋವಡಂ ಕೂಡ ಉಂಟುಂದಿ, ದಾನಿಕಿ ತಿರೋಭಾವಮು ಅನ್ನೋ ಪೇರು. ಎಕ್ಕಡ ನುಂಚಿ ವಚ್ಚಾಡೋ ಅಕ್ಕಡಿಗೆ ವೆಳ್ಳಕ ತಪ್ಪದು. ಏ ವ್ಯಕ್ತಿ ಅಯಿನಾ ತಾನು ಏ ಊರು ನುಂಚಿ ವಚ್ಚಾಡೋ ತಿರುಗಿ ಮಳ್ಳಿ ಆ ಊರಿಗೆ ವೆಳ್ಳಕಪೋತೆ ಕುದರ್ದಾಗ ಒಕೇ ತೋಟ ಶಾಶ್ವತಂಗಾ ನಾಕ ಇಕ್ಕಡ ಬಾವುಂದಿ ಉಂಟಾನಂತೇ ಒಪ್ಪುಕೋರು. మంచి వేసవకాలంలో 40 రోజులు పురాణం చెప్పిస్తున్నారండి, ఆ పురాణం చెప్పించేటప్పుడు ఏసీ హాల్లో చెప్పిస్తున్నారండి, చాలా హాయిగా ఉంది కాబట్టి ఆరింటికి వచ్చి కూర్చుని రాత్రి ఉపన్యాసం అయ్యాక కూడా ఇక్కడే ఫోన్ చేసి పడుకుంటామంటే కుదరదు. 8:30కి ఉపన్యాసం అయ్యాక తలుపులేస్తారు, వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు ఉంటామన్నా ఏసీ కట్టేస్తారు. కాబట్టి మీరు ఏ ఇంటి నుంచి వచ్చారో ఇంటికి తిరిగి వెళ్ళక తప్పదు, దానికి తిరోభావం అని పేరు. ఈ ఆవిర్భావము తిరోభావం, ఈ పుట్టడం శరీరం విడిచిపెట్టడం, ఈ పుట్టి శరీరం విడిచిపెట్టేలోపు ఎలా ప్రవర్తిస్తాడో ఎలా ఉంటాడో ఇవన్నీ తెలుసుకోవాలని నా మనస్సు తహతహలాడుతున్నది. మీరా సకల శాస్త్రాలు ఎరిగిన ధర్మపక్షులు, నేను కుతూహలం కలిగిన శ్రోతని. శ్రోత సరైన వాడైతేనే చెప్పేటటువంటి వాడు ఉత్సాహంగా చెబుతాడు. శ్రోతలకు ఆసక్తి లేకపోతే, శ్రోతలకి దాని మీద తగినటువంటి భక్తి లేకపోతే చెప్పేటటువంటి వక్త కూడా చెప్పలేడు. వక్తకి ఎప్పుడైనా ఆనందం కలగాలంటే శ్రోత గట్టివాడే ఉండాలి. శిష్యుడిని బట్టి గురువు, వస్తువుల్ని బట్టి పాకం. మరీ బొత్తిగా ఏ వస్తువు లేకపోతే పోపు పెట్టడానికి సామాగ్రి లేదు అనుకోండి, కోరేం వండుతాడు. కాబట్టి నేను గొప్ప శ్రోతని, భక్తితో వినయంతో తెలుసుకోవాలని అడుగుతున్నాను. మీరు చెప్పండి, జంతువు అంటే జీవి తల్లి కడుపులో ప్రవేశించి ఎలా ప్రవర్ధమానుడు అవుతాడు, అందులో ఎలా ఉంటాడు? తల్లి కడుపులో ప్రవేశించినప్పుడు జీర్ణం కాకుండా ఈ శరీరం ఎలా ఉంటుంది? తల్లి ఏదైనా వస్తువు తిందనుకోండి, ఆ తిన్న వస్తువు జీర్ణమైపోతుంది. ఆహార పదార్థం జీర్ణమైనట్టుగా తల్లి గర్భంలో ప్రవేశించిన పిండం మాత్రం జీర్ణం కాకుండా భగవంతుడు ఎలా రక్షిస్తున్నాడు? అప్పుడప్పుడు లోపల రకరకాల బాధలు పిల్లలకు కూడా వస్తాయి. కడుపులో ఉన్నటువంటి జీవి అంగబాధలు పొందుతాడు తల్లి చేసే ప్రవర్తన వల్ల. తల్లి ముడుచుకు పడుకున్నా, చెయ్యరాని పనులు చేసినా, ఇష్టం వచ్చినట్టు తిరిగినా, చూడకూడనివి చూసినా, అప్పుడు ఆ లోపలున్న శిశువు పరమబాధ పొందుతాడని విన్నాను. అవన్నీ ఎలా ఉంటాయి? చివరికి ఎలా బయటకు వస్తాడు? పుట్టిన తర్వాత ఎలా అభివృద్ధి చెందుతున్నాడు? చచ్చేటప్పుడు ప్రతివాడికి అంతో ఎంతో నిజ జ్ఞానం వస్తుంది. అయ్యో ఇలా బతికాను అనవసరంగాను, హాయిగా యవ్వనంలో ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు కొంచెం బుద్ధి తెచ్చుకుని ఉంటే బాగుండేది, సక్రమంగా కాలు చెయ్యి ఆడుతున్న రోజుల్లో తీర్థయాత్రలు చేస్తే బాగుండేది, ఆ సమయంలో మాత్రం ఈ తీర్థం పుచ్చుకున్నాను కానీ తీర్థయాత్రకి వెళ్ళలేకపోయానని కొంతమంది పశ్చాత్తాపడతారని విన్నాను. మరికొంతమందికి పోయేటప్పుడు లౌకిక స్పృహే పోయి వాడు స్పృహ కోల్పోయిన స్థితి మూర్ఛావస్థలో పడతాడు, తనను తాను మరిచిపోతాడు. దాన్ని మనం ఏమంటాం, వైద్య భాషలో కోమా అంటారన్నమాట. పూర్తిగా స్పృహ లేని స్థితిలో గడిపోతాడు. అప్పుడు వాడు లోపల లోపల ఏమనుకుంటాడు? అప్పుడు కూడా వాడికి స్పృహ తెలుస్తుందా? మనిషి అంటే మాట్లాడలేకుండా కళ్ళు మూసుకుని చచ్చే స్థితిలోకి వెళ్ళాడు, మరణావస్థలోకి వెళ్ళాడు, కానీ అప్పుడు కూడా వాడికి లోపల ఊహ సాగుతుందా, ఆకలి వేస్తుందా, బాధలు తెలుస్తాయా తెలియవాలి. చచ్చిన తర్వాత ఎక్కడికి వెడతాడు? తాను చేసిన పాప పుణ్యఫలాలు ఎక్కడ అనుభవిస్తాడు? మళ్ళీ ఎలా పుడతాడు? ఈ రహస్యమంతా నాకు మీరు చెప్పండి అని అడిగాడు ఆయన. ఏర్పడగ జప్పుడు ఈ రహస్యమంతయు నాకు మేరలనినా, పక్షులిట్లను
విను ఒక బ్రాహ్మణుడు భార్గవక్యుడు నిజపుత్రు పరమశాంతు.
ఈ రహస్యం చెప్పండి. నన్ను చాలా కాలం నుంచి ఈ సందేహం పట్టి పీడిస్తోంది. అందులో వేదం చదువుకోవడం వల్ల ఇంకొంచెం ఎక్కువ సందేహం పెరుగుతోంది. చదువుకున్న వాడికే కుతూహలం ఉంటుంది, ఏం చదవకపోతే ఉంటుంది? ఒక వస్తువుని కంఠస్థం చేసి దాని అర్థం తెలుసుకున్న వాడికి ఇంకేమైనా జ్ఞానం ఉందేమో తెలుసుకోవాలనిపిస్తుంది. అసలు ప్రవేశం లేని వాడికి ఏముండదు. కొద్దిగా రుచి కలిగిన పదార్థం తిన్నాడు ఒక ఆయన, ఓ పప్పు చేసింది ఒక ఆవిడ అనుకుందాం, ఎంత తిన్నాడు అప్పుడు ఏమనిపిస్తుంది, ఈ కాస్తే ఎంత రుచిగా ఉంటే రోజు ఇంకొంచెం కొంచెం తింటే ఎలా ఉంటుందో అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఒక్కోసారి ఎలా అనిపిస్తుందంటే ప్రసాదాలు పెడతారు బయట, వాళ్ళేమో గుప్పెట్లో పెట్టి వదిలేస్తారు. ఆ పూట అద్భుతంగా ఉంటుంది ఆ పులిహారో దద్వజనమో కట్టుపొంగలో శనగలో. ఇక చూడండి ఈ తినేవాడు గుడి మండిపోతున్నమాట, మరీ బొత్తిగా ఎంతే పెట్టారండి, ఇంకొంచెం పెడితే బాగుండు, రుచిగా ఉందనిపిస్తుందిట. ఈ రుచిగా ఉన్నప్పుడు, అలా రుచిగా ఉన్న పదార్థం ఒక పెసర తిన్నప్పుడు ఇంకా 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 తినాలని దాని మీద ఎలా అయితే నాలుకకి ఆసక్తి పెరుగుతుందో, శాస్త్రజ్ఞానం కొంత తెలుసుకున్నాక ఇంకా తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. అందుకే అడిగాను అనగానే అప్పుడు ఆ పక్షులు అన్నాయి, నీవు అడిగిన వాటికి సమాధానం చెప్పాలంటే దత్తాత్రేయ చరిత్ర చెప్పాలి. ఈ దత్తాత్రేయ చరిత్రని అనేక జన్మలలో ఉపాసన చేసిన ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు, ఆ పుణ్యాత్ముడి చరిత్ర చెబుతున్నాను. ఆ ఉపాఖ్యానానికి జడోపాఖ్యానము అని పేరు. జడు అని పేరు కలిగిన ఒక కుర్రవాడి చరిత్ర. వాడు దత్తభక్తుడు కాబట్టి ఈ చరిత్రకి దత్త చరిత్ర అని పేరు. జడోపాఖ్యానమని దత్త చరిత్ర అని అంటారు. దీనికి జీవ ఆవిర్భావ చరిత్ర అని కూడా పేరు. ఇందులో అలర్కోపాఖ్యానం వస్తుంది కనుక దీనికి అలర్క చరిత్ర అని కూడా పేరు. అటువంటి గొప్ప చరిత్ర మేము నలుగురం వరుసగా చెబుతాము, నీవు శ్రద్ధగా విను. ఈ చరిత్ర విన్నవాడు సంపూర్ణంగా గురుకటాక్షం పొందుతాడు. ఈ చరిత్రను అత్యంత శ్రద్ధతో ఏమాత్రం మనస్సు చెదిరిపోనివ్వకుండా మనస్సుని సంలగ్నం చేసి విన్నటువంటి వాడు సంపూర్ణ గురుకృప పొందుతాడు. వాడు చచ్చాక నరకం చూడడు కాక చూడడని చెప్పారు వాడు. మరణానంతరం ఈ గురుకృప వల్ల, ఈ అపూర్వ చరిత్ర వల్ల ఇక అతడు పొరపాటును కూడా నరకం పొందడు, నరకం చూడడు శ్రద్ధగా వింటే. అటువంటి ఆ చరిత్ర చెబుతున్నాం. పూర్వం ఒకనొక కాలంలో కృతయుగం యొక్క 3వ పాదంలో భృగువంశంలో శ్రీవత్స పవిత్ర గోత్రంలో ఒక ఆయన పుట్టాడు. ఆయనకి గోత్రం పేరే శ్రీవత్స అని పేరు పెట్టారు. భార్గవ, చ్యావన, ఆప్నువాన, ఔరవ, జామదగ్ని అని 5గురు ఉంటారు ఆ గోత్రానికి ఋషులు. అందులో ఈ శ్రీవత్స గోత్రం శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సం అనే ఒక లాంఛనం నుంచి వచ్చింది. పూర్వం శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద కుడివైపున శ్రీవత్సం అనే ఒక పుట్టుమచ్చ ఉంది. ఆ పుట్టుమచ్చ నుంచి భృగువు అని ఒక మహర్షి పుట్టాడు. కొంతకాలం పోయాక మళ్ళీ బ్రహ్మ మానస పుత్రుడిగా బయటకు వచ్చాడు. అందువల్ల బ్రహ్మజీ పుత్రుడు అయ్యాడు, శ్రీవత్సం నుంచి పుట్టాడు కనుక శ్రీవత్స పుత్రుడు అయ్యాడు, విష్ణుపుత్రుడు అయ్యాడు. తద్వారా ఆయన గోత్రం శ్రీవత్స గోత్రం అయ్యింది. ఆయన వంశంలో ఒకడు భార్గవుడు శుక్రాచార్యుడు పుట్టాడు, ఇంకొకడు చ్యవనుడు పుట్టాడు, ఇంకొకడు ఆప్నువానుడు పుట్టాడు, ఇంకొకడు ఔరవుడు అనేవాడు పుట్టాడు, ఇంకొకడు జామదగ్ని అంటే పరశురాముడు. ఈ 5గురు ఆ వంశానికి బాగా వన్నె తెచ్చిన మహాత్ములు. ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా భృగు వంశస్థులు కనుక భార్గవులు అంటారన్నమాట. కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ గోత్రం 2గా విభజింపబడింది, శ్రీవత్స గోత్రము, భార్గవస గోత్రం అనే పేరుతోటి. కారణం ఏమిటంటే ఋషులు కొంతకాలం పోయి కలలలా పెరుక్కుంటూ పోవడం వల్ల ఈ శ్రీవత్స గోత్రం మళ్ళీ ద్విధాబభూవ 2 అయిందట. అయినప్పటికీ అందరినీ భార్గవులు అంటారు. ఆ వంశంలో శ్రీవత్సాఖ్యుడు ఒక ఆయన ఒక పుణ్యాత్ముడు పుట్టాడు. ఆయనకి అదృష్టవశాత్తు బంగారం లాంటి భార్య దొరికింది. బంగారం లాంటి భార్య అంటే కేవలం సౌందర్యవతిని కాదు, జ్ఞానము కలిగినది, భర్త మనస్సు ఎరిగి నడుచుకునే పుణ్యాత్మురాలు. ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఎంత గొప్పవాళ్ళమైనా సక్రమమైన ఇల్లాలు లేకపోతే, భర్త మనస్సు తెలుసుకుని ప్రశాంతంగా కుటుంబాన్ని నడిపే భార్య లేకపోతే ఇక కుటుంబం అస్తవ్యస్తం. బాబు ఆ బాధ ఇంకెవరు అనుభవించలేదు. అన్నిటికంటే భార్యాభర్తల సంబంధం చాలా గొప్పది, ఎందుకని యావజ్జీవితం వీళ్ళే ఉండాలి. తల్లి తండ్రికి పిల్లలకి పడకపోతే కొంతకాలం పోయాక విడిపోయి ఎవరు దాని వాళ్ళు పోతారు. నాన్న మీద కోపం వచ్చిందనుకోండి, ఢిల్లీయో హైదరాబాదో బెంగళూరు అది ఇది కాకపోతే అమెరికాయో పోవచ్చు. అమ్మ మీద నాన్న మీద అలిగి కానీ భార్యాభర్తలు అడిగితే ఎలాగా? చాలా కష్టం కదా, వాళ్ళ జీవితాంతం కలిసి ఉండాలి. అలా కలిసి ఉండని కాపురం ఉందే, అంతకంటే మరొక నరకం మరొకటి లేదట. నిరయము అంటే నరకం అని అర్థం. నరకం భూలోకంలో ఎక్కడుంది? దాంపత్య జీవనము సుఖంగా లేని చోట ఉంటుందిట. అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. దేవుడి దయవల్ల ఆ నరకం గురించి కొందరు చెబుతూ ఉంటే విన్నాను, కానీ ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం భగవంతుడు నాకు ఈ జన్మలోనే కాదు, ఎప్పుడు ఇవ్వడు, నేను శాశ్వతంగా ముక్తి పొందుతాను. ఎందుకంటే ఆ దారిద్ర్యం, ఆ బాధ ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు. ఇక కొన్ని నీళ్ళల్లో ఉంటాయండి బాబు. నాకు రోజు ఎంతమంది శిష్యులు ఎన్ని బాధలు, ఈ దిక్కుమాలిన ముగుడితో కాపురం చేయలేకపోతున్నానని ఇదే పదం యాదిటీజిగా వాడిన పుణ్యాత్మురాలు ఒక ఆవిడైతే, ఈ భార్యామణికి నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది పరమాత్మ, మీరు గురువులైనా పరమాత్మతో సమానం, ఈ జన్మ నుంచి నాకు విముక్తి కలిగించి నన్ను కైలాసానికి పంపించండి అని ఒకళ్ళు నా దగ్గర మొరపెడుతూ ఉంటే, ఓహో భార్యాభర్తల తగాదా ఎంత భయంకరంగా ఉంటుందా అనిపిస్తుంది అనమాట. మీరంతా అదృష్టవంతులు అనుకోండి. పైకి మాత్రం మంచివాళ్ళలాగే కనపడుతున్నారు కనుక, ఇంతకుమించి నాకు తెలియదు కనుక, మీ ఇళ్లల్లో పాటు నేను చూడలేను కనుక, మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది. అందువల్ల భార్య ఉత్తమురాలైతే, అలాగే భార్యకి తగిన భర్త దొరికితే ఆ కాపురం ఎంత హాయిగా సాగుతుంది. ఈ పుణ్యాత్మనికి, ఈ పవిత్ర వ్యక్తికి అటువంటి ఇల్లాలు దొరికింది. ఇద్దరిది ఒకే మాట, ఏమి చేసినా అనుకుని చేసేవారు, కలిసి చేసేవారు. అన్నిటికీ మించి వాళ్ళిద్దరూ ఐకమత్యంతో ఉండడమే కాకుండా ఇద్దరూ పవిత్ర జీవనులే. భార్య అన్నదానం చెయ్యాలి, వచ్చిన వాళ్ళందరినీ ఏదో రకంగా సంతోష పెట్టాలి, తోచింది దానం చెయ్యాలని కోరుకునే ఉత్తమురాలు. ఇంట్లో దైవానుగ్రహం వల్ల సకల సంపదలు కూడా ఉన్నాయట, ఆయనకి గొప్ప ఐశ్వర్యం ఉంది. అది కూడా ఒక అదృష్టం కదటండి. ఈ జన్మలో ఐశ్వర్యం ఉండడం, భార్యాభర్తలు కలిసి ఉండడం, ఇవన్నీ ఉన్నా దానం చేయాలనే కోరిక లేకపోతే ఉపయోగం లేదు. దానం చేయాలనే కోరిక ఉన్నది వాళ్ళకి. ఎవరైనా వస్తే వాళ్ళని ప్రేమించాలి, పొరపాటును కూడా వాళ్ళని తోలనాడకూడదనే కోరిక ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు. ఇలా ఒకటి కాదట, ఇంకా ఒక ముక్కలో చెప్పమంటారా, ఎవరైనా ఇంటికి వస్తే తన గృహం పూర్తిగా వాళ్ళకిచ్చి తాను బయట పందిట్లో పడుకునేవట్ట ఆయన, ఆ పుణ్యాత్ముడు. దాన్ని బట్టి ఆలోచించండి ఆ భార్యాభర్తలు ఎటువంటి వాళ్ళు. ఒక్కొక్కప్పుడు ఆ ఊళ్ళోకి ఎక్కడెక్కడి వారో వచ్చేవారు, అన్ని జాతుల వాళ్ళు వచ్చేవారు. ఎవరు వచ్చినా వాళ్ళకి మకాం ఇచ్చి వాళ్ళు మాత్రం బయట పందిట్లో పడుకునేవారంట దంపతులు. ఓసారి అయితే కొంతమంది యాత్రికులు అక్కడికి వచ్చి, ఇదేమిటర్రా గృహస్థులు ఎప్పుడూ బయటికి పోయి ఇంట్లో వచ్చినటువంటి అతిథుల్ని పెట్టి వాళ్ళు పందిట్లో పడుకోరు, మీరు మీ గృహంలో పడుకోండి, మేమే పందిట్లో పడుకుంటామంటే మహాపాపం. అతిథిని బయట పడుకోబెట్టి వాళ్ళు దోమల కాట్లకు గురయ్యి నానాయాతన పడుతూ ఉంటే మేము దర్జాగా ఇంట్లో పడుకుంటామా, మాకు అలవాటే, మేము ఈ పందిర్లోనే పడుకుంటాం, మీరు ఇంట్లో పడుకోండి అనేవారట. ఒక్కొక్కప్పుడు దొంగలు వచ్చేవారు, వాళ్ళు మారు వేషాల్లో వచ్చేవారు, పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకుని మాంచి నామాలు పెట్టుకొస్తే దొంగల్ని కూడా నమ్మి ఇంట్లో పడుకోబెట్టేవారట వీళ్ళు. ఆ దొంగలు, అమ్మాయి భలేవాడు దొరికారా, వీళ్ళు బయట పడుకుని మన ఇంట్లో పడుకోబెట్టారని ఇంట్లో ఉన్న సామానంతా మూట కట్టేవారట. ఆ మూట కట్టిన వాళ్ళకి ఈ పుణ్యాత్ముల యొక్క పుణ్య ప్రవర్తన వల్ల తెల్లవారి అది ఎత్తుకుపోయేటప్పుడు మళ్ళీ వాళ్ళని చూడగానే జ్ఞానోదయం అయ్యి బుద్ధి వచ్చి అమాంతంగా వాళ్ళ కాళ్ళు పట్టుకుని, అయ్యా మేము దొంగలం, మారు వేషంతో మీ ఇంటికి వచ్చాం, మీ ఇంట్లో రాత్రి మీరు పడుకొనిచ్చారు, లోపలున్న బంగారం వెండి సామాను మూట కట్టాం, తీరా ఈ సామానంతా దొంగతనం చేసి పట్టుకుపోదాం అనుకుంటూ ఉంటే పందిట్లో పడుకున్న మీరు కనపడ్డారు, మీ ముఖాలు చూడగానే మా మనస్సు మారిపోయింది, ఇంత పవిత్రమూర్తుల యొక్క సంపద అపహరిస్తే పుట్టగతులు ఉండమనిపిస్తోంది, పైగా మాలాంటి దొంగలు మీ ఇళ్లలో చేరి సంపద అపహరిస్తే రేపటి నుంచి ఇంట్లోకి ఇంకెవరు ఎవరిని రానివ్వరు, అతిథుల్ని ఇంటికి చేరనివ్వరు, పూజించరు, దాంతో మాకు భయం వేసింది అని ఆ సామాన్ అక్కడ పెట్టి దండం పెట్టిపోయేవారట. దాన్ని బట్టి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఒకసారి ఆలోచించండి. దొంగల మనస్సులు కూడా ఈ పుణ్యదంపతుల యొక్క దర్శనం వల్ల, స్పర్శనం వల్ల మారిపోయేవి. అది గొప్పతనం అంటే వాళ్ళని పరమహంసలు అంటారు. హంసకి పరమహంసకి తేడా ఏమిటంటే, హంసలు పాలు నీళ్లు కలిసి ఉంటే అందులో ముక్కు పెట్టి పాలు తాగి నీళ్లు వదులుతాయి, అంటే పాలు నీళ్లు వేరు చేస్తాయి. కానీ పరమహంసలు అలా కాదు, పాలు నీళ్లు కలిపిన పాత్రలో ముక్కు పెట్టగానే నీరు కూడా పాలైపోతుంది, నీటిని కూడా పాలుగా మారిస్తే పరమహంస అన్నారు. అందుకే పరమహంస పరిమ్రాజకాచార్య వర్య అంటున్నావా లేదా? శంకరపీఠాన్ని పరమహంసని ఎందుకు అంటున్నావు అంటే వాళ్ళ దగ్గరికి వెడితే నీరు కూడా ఎలా అయితే పరమహంసలు పాలుగా మారుస్తాయో పాపాత్ములు కూడా వాళ్ళని చూడగానే వాళ్ళ ముఖాలు చూడగానే పరమనాస్తికులు కూడా మారిపోతారన్నమాట. నీచులని మార్చాలి, అంతేగాని పుణ్యాత్ముల్ని నీచులుగా మార్చడం కాదు, దుర్మార్గుల్ని దుష్టుల్ని కూడా మార్చగలగాలి. అంతటి స్థాయి కలిగిన మహాత్ములు వీళ్ళు దంపతులు అన్నమాట. అందుకే వారింటిలో దొంగతనం లేదు, వారింటిలో క్షామం లేదు, వారింటిలో ఆధి వ్యాధి లేవు. శరీర రోగాలని ఆధులు అంటారు. శరీరానికి వచ్చేటటువంటి కాళ్ళ నొప్పులు, ఈ దగ్గులు, ముక్కులు పూడుకుపోవటాలు, ఇవన్నీ శారీరక రోగాలు, వీటిని ఆధి అంటారు. వ్యాధి అంటే ఏమిటనమాట, మానసిక రోగాలు, మనస్సు కల్మషంతో ఉండడం, పొరపాట్లు కూడా పక్కవాడు బాగుంటే మనకి నిద్ర పట్టకపోవటం, ఇవన్నీ కూడా వ్యాధులని పిలువబడతాయి. ఈ విధంగా శారీరక మానసిక రోగములన్నిటినీ కూడా తొలగించే పుణ్యాత్ములటి వాళ్ళు, అంత గొప్పవాళ్ళు వాళ్ళు. వాళ్ళ జీవితం అలా హాయిగా సాగింది. పెళ్ళయి 20 సంవత్సరాలు గడిచినా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. చిత్రం చూసారా, వీళ్ళు దంపతులు ఉత్తములు, దాతలు, ఆదివ్యాధులు లేనివాళ్ళు, ఇతరులకు ఆదివ్యాధులు తొలగించేవారు, పాపాత్ముల్ని పుణ్యాత్ములుగా మార్చేవారు, తాము బయట పడుకుని ఇంట్లో అతిథుల్ని పడుకోబెట్టేవారు. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది అనమాట. ఈ కథ చదివినప్పుడల్లా ఎంత కష్టం అండి, గట్టిగా మన రూమ్లోకి ఎవడన్నా ఒక్క రాత్రి అండి, రేపు రైలుకి వెళ్ళాలండి, ఈ రాత్రి మీ గదిలో పడుకుంటాం అంటే పడుకొని వస్తున్నాము మనం ఎవరైనా, ఎంత అడ్జస్ట్మెంట్ ఉండాలి. అటువంటిది తమ ఇల్లు వారి కొద్దులు వెళ్ళిపోయే పుణ్యాత్ములు వాళ్ళు. అటువంటి పుణ్య దంపతులకి భగవంతుడు పరీక్ష పెట్టాడు. పుణ్యాత్ముల్నే పరీక్షిస్తాడండి, పాపాత్ముల్నే పరీక్షిస్తాడు. సాధనలో ఉన్న వాళ్ళకే దెబ్బలు తగులుతాయి. గురువుగారు ఎప్పుడైనా మిమ్మల్ని తెప్పారు అంటే మీరు సాధనలో ఉన్నారు, మీరు పైకి రావాలని ఆయన సుత్తితో కొట్టినట్టు దెబ్బ కొడతారు. అసలు గురువుగారి మార్గంలోకి రాని వాడిని గురువుగారిని రక్షిస్తారు, వాడికి ఏం చెబుతారు? ఈ పుణ్యాత్ముల్ని భగవంతుడు బాగా పరీక్షించాడు. 20 ఏళ్ళు వాళ్ళకి పెళ్ళైనా పిల్లలు పట్టలేదు. కొంచెం భార్య బాధపడేది, భర్త గారు అంటే జ్ఞాని గనక పట్టించుకోలేదు. కానీ స్త్రీలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంతాను గొడ్రాలు, ఎన్ని యజ్ఞములు చేస్తేనే, ఎన్ని దానములు చేస్తేనే గొడ్డురాలు ముఖం చూడకూడదని కొంతమంది దుర్మార్గులు దెప్పేవారట. ఇవన్నీ శాస్త్రం ఏం కాదు, అయినా పక్కవాళ్ళు దెప్పుతారు. దెప్పేవాడికి తిట్టాలనుకున్నవాడికి ఏముందండి, పిల్లలు ఉన్నవాళ్ళనేమో పిల్లలు ఉన్నవాళ్ళు అంటారు, లేని వాళ్ళని లేని వాళ్ళు అంటారు. పిల్లలు ఉన్నవాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదని ఒక ఆవిడ ఉంటుంది, లేని వాళ్ళ ఇళ్లలో చేయకూడదని ఒక ఆవిడ అనేది. మీరు దానం ఎక్కువ చేస్తే ఎక్కువ దానం చేస్తున్నాడండి, వీడింట్లో పిల్లని ఇవ్వకూడదు అంటారు. అస్సలు దానం చేయకపోతే పిసిరి కొట్టండి ఇవ్వకూడదు అంటారు. పిల్లలు ఎవరన్నా బాగా భక్తితో ఉంటే, ఈ అబ్బాయి ఎప్పుడు చూసినా గుడ్డు చుట్టూ తిరుగుతున్నాడు, విభూతి పెట్టుకుంటున్నాడు, వీడికి పిల్లడిస్తే రేపు పొద్దున మన అమ్మాయిని హోటల్కి తీసుకెళ్ళడేమో అంటారు. పిజ్జాలు తినిపించడేమో, పిజ్జాలు తిని బొజ్జలు పెంచుకునే అవకాశం లేని ఈ అల్లుడు ఎందుకు అనుకుంటారు. పోనీ అలాగని అస్సలు గుడికి వెళ్ళకపోతే అబ్బా నాస్తికుడు వీడికి ఎందుకు అంటారు, ఈ ఏం మనుషులండి వీళ్ళు. అలా మీరు ఏం చెయ్యండి, దెప్పుతూనే ఉంటారు. ఈ దెప్పుళ్ళు కొంచెం ఆవిడ తట్టుకోలేకపోయింది. ఒకరోజు భర్త దగ్గరకు వచ్చింది, స్వామి ఇన్ని ధర్మాలు చేస్తున్నాము, పుణ్యకార్యాలు చేస్తున్నాము, సంతాన ప్రాప్తి లేదు, సంతానం లేదనేటటువంటి చింతతో బాగా మునిగి ముదిసి చిక్కిపోతున్నాను, ఏం చేస్తారో ఓ సంతానం కలిగేలా చెయ్యండి అనగా ఆయన చాలా కష్టపడి పుత్రకామేష్టి అని ఒక యజ్ఞం చేశాడు. ఈ పుత్రకామేష్టి యాగ ఫలితంగా ఆయనకు ఒక సత్పుత్రుడు పుట్టాడు. ఆ వంశంలో మొదటి పురుషుడు ఎవరు, భార్గవుడు అని చెప్పాంగా. ఆ గోత్రంలో భార్గవ, చ్యావన, ఆప్నువాన, ఔరవ, జామదగ్ని, ఈ ఐదుగురిలో మొదటివాడు భార్గవుడు. అందుకని కుమారుడికి కూడా భార్గవ అని పేరెట్టాడు. భార్గవుడు అనే పేరు పెట్టి ఈ కుర్రాడు చెయ్యవలసినటువంటి కర్మలని ఆ కుర్రాడికి చేశారు. కుర్రాడు నిజంగా చాలా అందంగా ఉన్నట్ట, ఏమి ముఖం, ఏమి కాంతి, అగ్నిలో ఉండేవాడు. ఈ కుర్రవాడు క్రమక్రమంగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. కానీ 6 నెలలు గడిచినా నోట్లోంచి మాట మాత్రం రాలేదు వాడికి. వాడు మూగవాడిలో ఉండేవాడు. కొంతమందికి ఆలస్యంగా వస్తుందేమోలే అని వీళ్ళు జపతపాలు చేశారు. 7 ఏళ్ళు అయ్యింది, కుర్రవాడు నడవడము మొదలెట్టాడు, అన్నీ అయిపోతున్నాయి కానీ నోట్లోంచి మాట మాత్రం వచ్చేది కదా, ఎవరితో మాట్లాడడం, మౌనంగా ఉంటాడు. దాంతో తండ్రికి తల్లికి కొత్త బెంగ వచ్చింది. ఇక్కడ నుంచి మొదలవుతాయి గొడవలు. అసలు పిల్లలు లేకపోతే ఒక గొడవ, పిల్లలు పుట్టారనుకోండి, ఈ పిల్లలు మాట్లాడకపోయినా, వాళ్ళకి చదువు రాకపోయినా, అనారోగ్యంతో ఉన్నా, అయ్యో పిల్లలు లేకపోతే ఒకటే గొడవ, ఈ పిల్లలు ఇలా ఉన్నారేమిటి అని పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ, వాళ్ళ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఏడవడం మొదలెడతారు. 7 ఏళ్ళు దాటిన తర్వాత మాటలు వస్తాయేమో అని చూశారు,
రెండేళ్ళు వచ్చాయి,
అయినా పిల్లవాడు నోట్లోంచి ఒక్క ముక్క లేదు అంటాడు. దాంతో ఈ తండ్రికి తల్లికి అర్థమైపోయింది, ఈ కుర్రవాడు మూఢుడు, మూకవాడు, మాట రాదు, ఏ కర్మయోగం వల్ల మనం యజ్ఞంలో ఏ పొరపాటు చేయటం వల్ల ఇలాంటి కొడుకు పుట్టాడు, అసలు పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు కదా అనుకున్నారు. ఎందువల్ల ఈ పిల్లవాడికి మూకతనం వచ్చింది, కొన్ని పాప పనులు చేస్తే అలాంటి వాడు మూకవాడై పుడతట. పరుల యొక్క గ్రంథములను చౌర్యం చేసేవాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక కావ్యం రాశాను, నాకు తెలియకుండా నా కావ్యంలో పద్యాలు కొట్టేసి వాడి పేరు మీద ప్రకటించుకున్నారనుకోండి, అది మహాపాపం. అలాంటివి జరుగుతూ ఉంటాయి. నేను నానా యాత్రపడి కొన్ని పుస్తకాలు రాస్తే నా పద్యాలే నాకు మళ్ళీ పంపుతారు అందరూ, కనీసం నా పేరు ఉండదు అందులో, చెయ్యకూడనివి చెయ్యదగినవి రాసి పంపాను కదా, అవి మళ్ళీ నాకు పంపుతాడు అనమాట వాట్సాప్లో. పని నా పేరు పెట్టాలిగా, నేను రాసినప్పుడు అది పెట్టరు కొంతమంది, దొంగలు అంటారు వాళ్ళు. కావ్య చౌర్యం, ఇలాంటి వాళ్ళ గురించి అలసాని పెద్దన ఓ పద్యం రాశాడు, భరమైతోచు కుటుంబ రక్షణకుగా ప్రాల్మాలి చింతన్ నిరంతర తాళీదళ సంపుట ప్రకర కాంతారంబునందు అర్థపున్ తెరువాటుల్ తెగి కొట్టి తజ్ఞ పరిషద్ విజ్ఞాత చౌర్యక్రియా విరసుండై కొరతన్ గొడున్ కుకవి పృథ్వీభృత్ సమీపంబునన్. ఒకడున్నాడు, వాడికి ఏదో కర్మ వల్ల కుటుంబ పోషణ కష్టమయ్యింది, అందుకని కుటుంబాన్ని పోషించడానికి ఏం చేద్దాం, దొంగతనం తేలిక్ కదా అనుకున్నాడు. ఎవరో ఒక ఆయన ఒక తాళపత్ర గ్రంథం రాశాడు, ఆ కవీశ్వరుడు రాసిన తాళపత్ర గ్రంథంలో ఉన్న కొన్ని పద్యాలు దొంగతనం చేసి తానే రాసినట్టుగా తన పేరు మీద పెట్టుకున్నాడు, ఎవడదో కావ్యం అన్నమాట. మీకు చూడండి, భక్త తుకారంలో పోతన గారి భాగవతాన్ని ఆ దొంగడు అతను చెప్పేసినట్టుగా, ఈ విధంగా మొత్తం పద్యాలన్నీ కాపీ కొట్టేసి వీడు రాసేశాడు. ఇవి పట్టుకెళ్ళి రాజుగారి కొలువులో, నేను ఒక కావ్యం రాశాను, నా కావ్యం విని నాకు సన్మానం చేయండి అన్నాడు. రాజుగారు చదవమన్నారు. చదువుతూ ఉంటే పక్కన పండితులు ఉన్నారు, వాళ్ళకి ఎవరెవరు ఏ పుస్తకాలు రాశారో అన్నీ కంఠస్థం, అక్కడ ఉన్నవాళ్ళు మహానుభావులు, ఎన్సైక్లోపీడియాలు వాళ్ళు, వాళ్ళు విని పక్కపక్కనవి, ఇవి కాళిదాసు గారి పద్యాలండి, వీడు మొత్తం కొట్టేశాడు ఏకంగాను, వీడు భలేవాడండి బాబు, కాపీ రచయిత అన్నారట. అప్పుడు రాజుగారు ఒళ్ళు మండి, అన్ని పాపాల్లోకి ఇతరుల యొక్క కవిత్వం దొంగతనం చేయటం మహాపాపం అని వెంటనే ఏం చేశాట రాజుగారు, వాడికి కొరత వేశాట. కొరత అంటే రెండు అర్థాలు, ఒకటి తక్కువతనం వచ్చిందని. కొరత అంటే ఏంటంటే ఈ మలద్వారంలో కర్ర గుచ్చుతారు తప్పుడు పనులు చేస్తే, అలా గుచ్చి వేళ్లాడగడతారు. మీకు అర్థమైందో లేదో, కర్రని ఇలా పాతి ఆ కర్రని చక్కగా సోలంలో పెట్టి దాని మీద రెండు కాళ్ళు పెట్టి కసిక్కని దింపుతారు ఈ అయిపోయినట్టేవాడు, దానికి వేళ్లాడిపోతాడు. పాప పనులు చేస్తే పూర్వం కొరత అని చేసేవారు, ఒక స్థాయి దాటిన పాపాలు చేస్తే. అలా కొరతంబుడున్ కుకవి, చెడ్డకవి అలా కొరత పడతాడు. పృథ్వీభృత్ సమీపంబునన్, మహారాజు గారి సన్నిధిలో ఇలాంటి పిచ్చి పని చేస్తే ఆ శిక్ష పడుతుంది అని అలసాని పెద్దన మనుచరిత్ర అనే కావ్యంలో ప్రారంభంలో కుకవులను నిందించాడు ఆయన. అలాంటి కుకవులు, తప్పుడు పనులు చేసిన వాళ్ళు, ఇతరులు కొట్టేసిన వాళ్ళు, అలాగే పుస్తకాలను దొంగతనం చేసిన వాళ్ళు, మహాపండితులకి తగిన సన్మానం చెయ్యని వాళ్ళు, పండితుల్ని అవమానించేవారు, కవుల్ని ఏడిపించేవారు, నిరంతరం పురాణములు చెప్పేటటువంటి వాడి ఇంటికెళ్ళి ధర్నా చేసి వాడిని పడగొట్టాలనుకున్న వాళ్ళు. ఒక ఆయన మంచి పురాణం చెబుతున్నాడు, ఏదో ఒక ముక్క అన్నాడు అనుకోండి, ఆ ముక్క కోసం ఆయన ఇంటికెళ్ళి ఆయన పట్టుకుని పీడించాలా, క్షమార్పణ చెప్పంటారా, ఊ గందరగోళం చేస్తారా వెనక ముందు వినకుండా. ఇలా మహాపండితుని అవమానం చేసిన వాళ్ళు వీళ్ళంతా చివరి రోజుల్లో రోగాలతో పీడింపబడి దారిద్ర్యం అనుభవించి నానా యాతనలు పడి చచ్చి చచ్చి కుళ్ళి మళ్ళీ చెట్ట చివరికి ఏదో ఒక జన్మలో మూగవాడై పడతాడని శాస్త్రం చెబుతున్నది. కొంపతీసి అలాంటి పాపాత్ముడు ఎవడైనా నా ఇంట్లో మూగవాడుగా పుట్టాడా, లేక నా యజ్ఞములో ఏదైనా లోపం వచ్చిందా, నేను ఎప్పుడూ విప్రులకి దాన ధర్మాలు చేసిన వాడినేనే, ఎవరి సొమ్ము అపహరించలేదే, మరి ఎందుకు ఇలాంటి కొడుకు పుట్టాడు, ఎందుకు ఈ జడును పుట్టాడు, తెలిసి కాని తెలియక కాని బ్రాహ్మణి సొమ్ము అపహరించిన, బ్రాహ్మణుణ్ణి అవమానించిన, చెయ్యరాని పనులు చేసిన, విప్రద్రోహం చేసిన వాడికి ఇలాంటి కొడుకులు పుడతాడంటారు, నేను అలా చేయలేదే, ఎప్పుడూ విప్రులు కనపడితే వినయంగా నమస్కరించానే, మహానుభావులు దారిద్ర్యంతో బాధపడుతున్న రైతుల దగ్గర నుంచి ఎప్పుడూ ఒక్క రూపాయలు అక్కోలేదే అని అన్నీ ఆలోచించాడు ఆయన. అయినా ఈ కుర్రాడు మాత్రం ఎప్పుడు మాట్లాడటంలా, ఈయన ఎన్ని శాంతులు చేశాడో, ఆయనే పండితుడు గనక జపాలు చేశాడు, తపాలు చేశాడు, నవగ్రహ జపాలు చేయించాడు, నక్షత్ర జపాలు తాను చేశాడు, చేయించాడు, దానములు చేశాడు, ధర్మములు చేశాడు, తీర్థయాత్రలు చేశాడు, గంగానదీ జలాల వంటి జలాలు తెప్పించి కుర్రవాడి మీద తల్లించి వాడిని బాగు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా 8 ఏళ్ళు వచ్చాయి, కుర్రాడికి మాత్రం నోటి వెంబడి మాటలేదు, మౌనంగా ఉంటాడు, జడులో ఉంటాడు, అంటే కదలకుండా అలబడి ఉంటాడట. ఇప్పుడు ఈ కుర్చీ ఉంది, ఈ ఆసనం కదులుతుందా? అందుకే దీని జడత్వము అన్నారు, ఇది జడ వస్తువు. కుర్రాడు కూడా అలా ఎప్పుడు ఒక ఇంట్లో మూల కూర్చుని కదలకుండా ఉండేవాడు, మాట్లాడడం, అన్నం అడగడు, మంచినీళ్ళు అడగడు, కదలడు, ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు, అసలు ఎప్పుడు నిద్రపోతున్నట్టే ఉండడు. ఇది తల్లిదండ్రులకు ఎంత బాధ. అయితే అదృష్టం ఏంటంటే మంచాన పడకుండా కదులుతున్నాడు, అటు ఇటు మాత్రం కాస్త నడిచేవాడ. కొంతలో కొంత నయ్యం, 8వ ఏట ఎలా ఉన్నా ఉపనయనం చేస్తే వీడు ఏమైనా బాగుపడతాడేమో అని తండ్రి మహానుభావులైన పండితుల్ని పిలిపించి, పురోహితుల్ని పిలిపించి అతనికి ఉపనయనం చేశాడు. చెవులు కుట్టించారు, యజ్ఞోపవేతం వేశారు, బ్రహ్మోపదేశం చేశారు. 5 రోజులు ఉపనయనం చేశారట. ఆ రోజుల్లో పాంచాహ్నిక దీక్షతో ఉపనయనం జరిగింది. అయినా వీడికి ఎక్కడ ఆ బ్రహ్మోపదేశం ఉచ్చరించడం కూడా రాలేదు. వాళ్ళు ఎన్ని చెప్పినా చెవిలో మాట్లాడేవాడు కాదు. ఇంకా క్రమంగా తండ్రి రోజు చెవిలో ఏమైనా వీడికి బోధనలు చేస్తే వీడు బాగుపడతాడేమో అనుకుని, నాయన బ్రహ్మోపదేశం చేశాను, గాయత్రీ మంత్రం చెప్పరా అని ఒకసారి అనిపట్ట. అనగానగానగా బాగుపడతాడేమో అని రోజు గాయత్రి చెప్పించేవాడు. సంధ్యావందనం చేస్తున్నప్పుడు పక్కనే కూర్చోబెట్టేవాడు. వేద పఠనం తాను చేసి వీడి చేత చెప్పించడానికి ప్రయత్నించేవాడు. ఏమో వేదం తాను చదవగా ఈ కుర్రవాడికి వేదన తగ్గి నోట్లో నుంచి మాట వస్తుందేమోనని ఎన్ని ప్రయత్నాలు చేయి, కుర్రాడు మాత్రం ఇంక 2వ మాట లేదు. ఎప్పుడూ అతి కష్టం మీద ఒక చిన్న మూలుగు మూలిగేవాడు తప్ప మూలుగు కూడా లేకుండా అలాగే ఉండేవాట, కళ్ళార్పకుండా చూసేవాట. తల్లి ఏదైనా నోట్లో వేస్తే తింటాడు, లేకపోతే లేదు. తల్లి స్నానం చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. 8వ ఏట మొదలుపెట్టి వాడికి 16 ఏళ్ళు వచ్చేదాకా తల్లి తండ్రి వాడిని తోముతూనే ఉన్నారు, చెప్పవలసినవి చెబుతూనే ఉన్నారు, ఎన్ని ప్రయత్నాలు చేశారో ఎన్ని చెయ్యండి వాడు అలాగే ఉన్నాడు. ఒక్కరోజు మాత్రం తండ్రి ఇంక తట్టుకోలేక, ఛీ ఏమిటి బ్రతుకు, ఏదో పెద్ద గొప్ప పవిత్ర గోత్రంలో పుట్టాను, మహాత్ముడి పండితుడిని అనుకున్నాను, ఈ పుత్రకామేష్టి చేసి ఈ దౌర్భాగ్యుడి కన్నాను, వీడికి ఎన్ని ప్రయత్నములు చేసినా మాట రాదు, చురుకుతనం లేదు, అలాగే పడుంటాడు, వీడు జడుడిగా ఉన్నాడు, తల్లిదండ్రులకు ఆనందం కలిగించని వాడు, చదువు లేనివాడు, జడుడిలా ఉండేవాడు, మోకగా ఉండేటటువంటి వాడు, ఇలాంటి కొడుకు కూడా ఒక కొడుకేనా? అసలు కొడుకు పుట్టకపోతే వదిలిపోయేది, ఎంతకంటే దౌర్భాగ్యం మరవట్లేదు. కొడుకు లేకపోతే లేడని ఏడ్చాం, కానీ ఈ రకమైన కొడుకు పుడితే రోజు ఏడుపే కదా.